జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు, ఉపనిషత్ సిద్ధాంతపీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజ జియర్ స్వామివారు మన యందు అనుగ్రహంతో శ్రీకృష్ణార్జున సంవాదం అనే ఒక అద్భుతమైనటువంటి గ్రంథం ప్రశ్నోత్తర రూపకంగా రచించారు. దానిలో భగవద్గీతలో ప్రతి శ్లోకాల్లో ఉన్న విశేషార్థాలని సంపూర్ణంగా చర్చా విధానంలో అందించారు. మనము తెలుసుకోలేని అనేక విషయాలని స్వామివారు అవలీలగా విమర్శించి చక్కగా అందించారు. నిన్నటి వరకు 71 భాగాలు పూర్తయ్యాయి. ఇవాళ 72 భాగంతో మళ్ళీ ప్రారంభం. కాశ్యపాన్ వయసంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అడియన్ దాసోహం రానాయన, నిన్నటి వరకు చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. అవునా, ధ్యానించడం అంటే ఏమిటో, అధ్యానించడంలో ఉన్న ఇబ్బందులేమిటో, ఏది మానేస్తే ప్రయోజనం ఉంటుందో ఆ విషయాలు తెలుసుకున్నాం కదా. అడిగేనాడు. అవును అడిగాను. అదే 64వ శ్లోకాన్ని వివరిస్తా అన్నారు దేవర వారు, దాన్ని వివరిస్తారని ఆశిస్తున్నాను అడిగాను. అలాగే అయితే అడిగాను. 64వ శ్లోకం చెప్పుకోవడానికంటే ముందు దాసుడికి ఒక చిన్న సందేహం ఏర్పడింది, దాన్ని తీర్చవలసింది స్వామి. ఇప్పుడు విషయాలని ధ్యానించడం వలన సంగమని అన్నారు, దానివలన కామం ఏర్పడుతుందన్నారు, దానివలన క్రోధం వస్తుందన్నారు, చివరికి నాశనం అని కదా వరుసగా చెప్పారు. అసలు ఈ విషయ ధ్యానం అనేది ఎందుకు కలగాలి స్వామి? వాటిని ధ్యానించకుండా మనం ఉండలేమా? ఇది దాసుడి ప్రశ్న. భలే చెప్పావే. కర్పూరం ఎలా అయితే తన వాసనను తాను నియంత్రించుకోలేదో, అలాగే మనస్సు కూడా తన ఆలోచనలను తాను నియంత్రించుకోలేదు. అది నియంత్రించుకోలేదు మరి. ఆలోచనలే మనకి శబ్ద స్పర్శ రూప రసగంధములలో దేనికో దానికి చెంది తీరుతాయి. అందుచేత విషయధ్యానం మనస్సుకి తప్పనిసరియే. అడియేను అడియేను. మరి ఈ శబ్దస్పర్శ రూప రసగంధముల కన్నా వేరే విషయాలని మనం ధ్యానించడం కుదరదనే కుదరదంటారా స్వామి? మరి ఈ 5 ప్రకృతికి సంబంధించినవి నాయన. పృథివీ, అప్పు, తేజో, వాయు, ఆకాశములు అనేవి పంచభూతములు, వాటి గుణములు. ఇప్పుడు మన శరీరాలు, మన చుట్టూ ఉన్న సమస్తము కూడా ఈ పంచభూతాలతోనే చేయబడి ఉంది కదా. వీటిలోనే మనము అనాది నుంచి ఉంటూ వస్తున్నాం. ఇక ఈ 5 ఆలోచనలు కాక వేరే ఆలోచనలు ఎలా రాగలుగుతాయి? అడిగే. ప్రకృతి గురించిన ఆలోచనలు మనస్సుకి కర్పూరపు వాసనలాగా తప్పనిసరి అయితే, అప్రాకృతమైన ఆత్మ గురించిన ధ్యానం అసంభవమే కదా స్వామి? అదే ప్రశ్న. మరి సమాధానం ఏంటంటే దానికి, అసంభవమే అనడం లేదు నేను. అసంభవమే అయితే వేదాంత శాస్త్రం, ఈ భగవద్గీత ఇవన్నీ నిష్ప్రయోజనాలు అయిపోతాయి. అసంభవమా అన్నంత కష్టమన్నమాట. ప్రకృతి ప్రభావం దురత్యయం అంటే దాటశక్యం కానిది అని 7వ అధ్యాయంలో స్వామి మనకి వివరిస్తూనే వస్తారు. నన్ను ఎవరైతే శరణ పొందుతారో వారిని నేను ఈ ప్రభావం నుంచి తప్పించగలను అన్నాడు. ఆ వివరాలు మనం అప్పుడు చక్కగా వివరంగా చెప్పుకుందామే అడిగాను. మరొకటి, వెనక చేసిన కర్మల వాసనలు ప్లస్ ఈ ప్రకృతి కలిసి మనని దిగువకు లాగేస్తాయి. అంతేనా స్వామి? అలాగే లాగేసినప్పుడు మనం ఎలా నశించిపోతామో ఆ వరుస క్రమం ఏమిటో 62, 63 శ్లోకాల్లో విన్నాం కదా. అయితే ఇప్పుడు తాని సర్వాణి సంయమ్య అనే 61వ శ్లోకంలో చెప్పినట్లుగా ఆయన యందు గనక మనం మనస్సు ఉంచినట్లయితే ఈ ఇబ్బంది కలగదు, అంటే నాశనం కలగదు అని అర్థం. అడిగేనడిగేనడిగేన ఒక్క నిమిషం ఉండండి, ఇక్కడ నన్ను కొంచెం అర్థం చేసుకోనివ్వండి స్వామి. మనస్సులో అనేక జన్మల నుంచి చేసిన కర్మల సంస్కారాలు ఉంటాయి అన్నారు. అవే మళ్ళా మళ్ళా మనకి ప్రకృతిలోనే బంధించబడి ఉండడానికి ప్రేరేపిస్తూ ఉంటాయి అన్నారు. ఆ సంస్కారాలని మనం తొలగించి ఖాళీ చేసుకోవడం ఇంచుమించు అసాధ్యము అన్నారు. అందుచేత ఆ సంస్కారాల స్థానంలో భగవంతుడు చేరేట్లుగా మనం చేయగలిగితే అప్పుడు ఆత్మదర్శనం సాధ్యమవుతుంది అంటారు. అంతేనా స్వామి? వెరీ గుడ్, చాలా వరకు కరెక్టే చెప్పావు. మరి కొంచెం వివరిస్తాను చూడు. స్నానం చేయడం ఒక కర్మ కదా. భగవదారాధన కొరకు స్నానం చేస్తున్నాను అని భావించు. అన్నం తినడం ఒక కర్మ. భగవన్ నివేదితమైన ప్రసాదం కనుక తింటున్నాను అని సిద్ధపడు. భార్యతో భర్తతో భార్యభర్తలు సంసారాలు చేస్తూ ఉంటారు, అది ఒక కర్మే. భగవన్ నిర్దేశం కనుక చేస్తున్నాము అని చెయ్యి. ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఇవన్నీ కర్మలే. భగవదారాధనకి ద్రవ్యం కావాలి కనుక చేస్తున్నాను అని చేసేయి. అప్పుడు 61వ శ్లోకంలో ఉన్న యుక్త ఆసీత మత్పర అన్నదాని ప్రభావం తెలుస్తుంది. అడియేనడియన్, కర్మలు మానమనలేదు, ఎలా చెయ్యాలో చెప్తున్నారు, అంతేనా స్వామి? సరే, అలా చేస్తే ఏమవుతుందంటారు స్వామి? ఏముంది, 64వ శ్లోకంలో వస్తోంది. మరి ఆ శ్లోకం ఒకసారి చదవమంటావా? చూసుకో. రాగద్వేష వ్యుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్ విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. మరొకసారి శ్లోకం చదువుతున్నానే. రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యైః విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. దీనికి అన్వయం అంటూ ఉంటుంది కదా, అది కూడా తెలుసుకో. తూ రాగద్వేష వియుక్తైః ఆత్మవశ్యైః ఇంద్రియైః విషయాన్ని చరన్ విధేయాత్మా ప్రసాదం అధిగచ్చతి. విను, కానీ రాగద్వేషరహితములైనవి తనకు స్వాధీనములు అయినవి అయిన ఇంద్రియముల చేత విషయాలను తిరస్కరించిన స్వాధీన మనస్కుడు మనోనిర్మలత్వమును పొందుతాడు అని దీని తాత్పర్యం. అడియన్ అడియన్, చరణ్ అంటే తిరస్కరించి అనే అర్థం వస్తుంది. అడియన్, శ్లోకంలో చరణ్ అని ఉంది, మీరేమో తిరస్కరించి అన్నారు. నేను ఇంకా అనుభవించి అనే అర్థంలో వాడారు అనుకుంటున్నాను. మరి అప్పుడు అర్థం ఎలా ఉంటుందో చెప్పు చూద్దాం. నీ ఉద్దేశంలో ఎలా ఉంటుందంటే అడియన్, విషయములను అనుభవిస్తున్నప్పటికీ కలత చెందని మనస్కుడై అని చెప్పుకుంటే సరిపోతుంది కదా స్వామి. కావచ్చు పెద్ద ఇబ్బంది లేదు, చరధాతువుకి గతి భక్షణ అని రెండు అర్థాలున్నాయి. గతి అంటే ఆక్రమణం, కనుక ఫలానారాజు ఫలానారాజుని ఆక్రమించాడు అంటే లెక్క చేయలేదు అనే అర్థం వాడచ్చు. భక్షణం అంటే సంహారం అనే అర్థంలో వాడుకోవచ్చు. కనుక నువ్వు చెప్పినది పర్వాలేదు. తిరస్కరించడం అంటే స్వామి అనాదరించడమేనా? అవును, అనాదర పరిభావ పరిభావ తిరస్క్రియ అని నిఘంటు చెప్తోంది కదా. అడియన్, మరి ప్రసాదం అంటే? ప్రసాదం అంటే నిర్మల చిత్తం, మనఃప్రసాదం అంటారు. అంటే నిర్మలమైన చిత్తము అని అర్థం. అడియన్ అడియన్, రాగద్వేష వియోగముల చేత ఇంద్రియ జయము, దానివలన మనోజయము, దాని నుంచి మనోనైర్మల్యము, తర్వాత ఆత్మదర్శనం, ఇలా అనేసుకోవచ్చా స్వామి? అంతే, తర్వాత శ్లోకంలో వివరిస్తున్నారు చూడు తేలిగ్గా. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసోఖ్యాసు బుద్ధి పర్యవతిష్ఠతే. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసోఖ్యాసు బుద్ధి పర్యవతిష్ఠతే. అన్వయం గ్రహించే హీ ప్రసన్న చేతస బుద్ధి ఆసు పర్యవతిష్ఠతే. తస్మాత్ ప్రసాదే సతి అస్య సర్వదుఃఖానాం హాని ఉపజాయతే. విను, ఎందుచేత నిర్మల మనస్కుని బుద్ధి శుద్ధాత్మ విషయమున స్థిరముగా నిలుస్తుందో అందుచేత మనస్సున దోషములు తొలగగా వీని సమస్త దుఃఖములు పోతాయి పోవుచున్నవి. అడియనడియన్, అయితే మనోనైర్మల్యాన్ని సంపాదించడమే ప్రధానము అనుకోవచ్చా స్వామి? మరే అది భగవంతుని మనస్సులో ఉంచుకోవడం వలన మాత్రమే వస్తుంది తెలుసా? 61వ శ్లోకంలో చెప్పిన విషయం గుర్తించుకోవాలి. అదే విషయాన్ని మరోమారు దృఢపరుస్తున్నారు 66వ శ్లోకంలో. మరి శ్లోకం చదువునా ఇప్పుడు? నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయుతస్యాంతిహి అశాంతస్య కుతస్సుఖం. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయుతస్యాంతిహి అశాంతస్య కుతస్సుఖం. అన్వయం కూడా చెప్పేస్తున్నాను. అయుక్తస్య బుద్ధిః నాస్తి, అయుక్తస్య భావన చ నాస్తి, అభావయతః శాంతిః నాస్తి, అశాంతస్య సుఖం కుతః. ఇది తాత్పర్యం. విను, యోగం లేని వానికి ఆత్మ విషయంగా బుద్ధి నిలవదు. అట్టి వానికి ఆత్మస్వరూప మననము కూడా కుదరదు. ఆత్మధ్యానం లేని వానికి శాంతి ఉండదు. శాంతి లేకపోతే సుఖం ఎక్కడిది? ఇది దాని తాత్పర్యం. అడియేన్, ఒక పాటలో విన్నాను, శాంతము లేక సౌఖ్యము లేదు అని. ఆ పాట ఈ శ్లోకంతోనే వచ్చింటుంది అంటారా స్వామి? అబ్బే, ఆ సందర్భమే వేరు, ఈ సందర్భము వేరు. అయినా అన్వయం చేసేవాళ్ళు ఉండవచ్చులే. అడియేన్, ఇంతకు ఇక్కడ సుఖశాంతులు అంటే ఏమిటి? చెప్తున్నా కదా, సుఖం అంటే నిరతిశయమైన మోక్షసుఖం. స్వర్గాది సుఖములు ఒక లెక్కలోనే కాదవి. అలాగే శాంతము అంటే విషయ స్పృహ లేకపోవడం. స్వామి స్వామి, కొంచెం వివరంగా అనుగ్రహించండి. ఇప్పుడు విషయములయందు ప్రీతి కలిగిన వాడు వాటి కోసం ప్రాకులాడుతూ ఉంటాడు, కనుక వాడికి అంత అశాంతే. అలాంటి అశాంతి ఉన్నవాడు కోరేది స్వర్గాది సుఖములు. శాంతుడైనటువంటి వాడో మోక్షాన్ని కోరతాడు. అదే అసలైన సుఖం కదా మరి. అవునా? అసలైనటువంటి సుఖాన్ని వదిలేసేసి దుఃఖంతో కూడినటువంటి దాన్ని ఎవరైనా కోరుకుంటారా చెప్పు? కోరుకోరు కదా. ఆ విషయాన్నే ఇక్కడ మనకి ఇలా తెలియజేస్తున్నారన్నమాట. ఎందుకంటే శాశ్వతంగా ఉండేది అవుతుంది కనుక. అడియాలి, ఇప్పుడు యోగం లేనివాడు అంటే ఎలా అర్థం చేసుకోవాలి స్వామి? యోగం అంటే కలయిక అనే అర్థంలో వాడబడింది. మనస్సుని భగవంతుని యందు ఉంచనివాడు అని అర్థం. 61వ శ్లోకంలో యుక్త ఆసీత మత్పరహ అని చెప్పారు కదా, అది చేయని వానికి అని అర్థం అయుక్తస్య అంటే. ఓహో, అడియనడియని అర్థమవుతున్నది. ఒక వరుసలో చెప్పారన్నమాట, మనస్సుని భగవంతుని యందు ఉంచకపోతే అని. అంతేనా అడియన్? అవును. మరి వెంటనే 67వ శ్లోకంలో అదే విషయం చెప్పబోతున్నారు అని అంటూ స్వామివారు తమ గ్రంథంలో 39వ భాగాన్ని ముగించారు. ఇక్కడికి 1174 ప్రశ్నలు పూర్తయ్యాయి. 40వ భాగం 1175వ ప్రశ్నతో మళ్ళీ ప్రారంభమవుతుంది. ఇలా భగవద్గీతలోని విషయాలు అత్యద్భుతంగా వివరించినటువంటి స్వామివారి దివ్య తిరువడిగళ్ళి ఎందు అనేక దాసానుదాసములు దాసోహములు సమర్పిస్తూ వింటున్నటువంటి మీ అందరికీ ఆచార్య కటాక్షం కలగాలి అని ఆచార్యుల వారిని ప్రార్థించుకుంటూ అడియేన్ రామానుజదాస కులశేఖరాళ్ళు వారు, హైదరాబాదు.